శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభునామంలో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు ఎస్ఐ మహేష్. అంశము సిలువలో పలికిన 5వ మాట 2వ భాగం. మూలవాక్యము యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం.
మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అన్న మాటనే 2 పార్ట్స్గా ధ్యానం చేయడం జరిగింది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అన్న 2వ మాటను కూడా ధ్యానం చేస్తాం. తర్వాత ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అన్న మాట 3వ మాటగా మనం ధ్యానం చేస్తాం. 4వ మాటగా నా దేవా ఏల నా చేయి విడిచితివి అన్న మాటను కూడా ధ్యానం చేస్తాం. 5వ మాటలో మొదటి భాగాన్ని ధ్యానం చేస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పుగొనుచున్నానెనను. ఈ 5వ మాటలో ఆయన దప్పుగొనుచున్నది లేఖనం నెరవేరాలని, లేఖనాల నెరవేర్పు ఎంత ప్రాముఖ్యమైందో, యేసుక్రీస్తు ప్రభు జీవితం లేఖనాల ప్రకారంగా ఎలాగుందని, లేఖనం నెరవేరినట్లు అన్నదాన్ని మొదటి భాగంగా ధ్యానం చేయడం జరిగింది. ఉదయకాల సమయంలో 5వ మాట 2వ భాగం నేను దప్పుగొనుచున్నాను అన్న మాటను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు సహాయం కోరుకుందాం. పరిశుద్ధ ప్రేమకలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. దేవా నాయనా, మా ప్రియులకు మీరు ఇచ్చిన ఆశను బట్టి మీకు స్తోత్రాలు, ఆసక్తిని బట్టి మీకు స్తోత్రాలు. నాయన, ప్రతిరోజు నీ సన్నిధిలోకి వచ్చి నీ వాక్యం ద్వారా మా జీవితాలను పరిశీలన చేసుకోవడానికి, వెలిగింప చేసుకోవడానికి మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, డ్యూటీల్లోనూ అలసిపోయిన దేహాలతోనూ నీ సన్నిధిలోకి వస్తుండగా ఏ ఒక్కరి మీద నిద్రమత పనిచేయకుండా మీరు సహాయం చేయండి. దేవా దావీదుకున్న ఆశ మాకు ఇవ్వండి. రాత్రి జాములు కాక మునిపే నా కళ్ళు తెరుచుకుంది అన్నట్లుగా ప్రభువా, సిద్ధపాటు హృదయాలతో అతి ఆసక్తితో నీ సన్నిధిలో గడుపుటకు సహాయం చేయండి. నీ మాటలో జీవం ఉంది ప్రభువా, జీవం కలిగిన నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచమని, మీ దయగల హస్తాలకు ఉదయకాలపు ధ్యానాన్ని అల్పుండను నన్నును అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ ఒకసారి నాకు ప్రైజ్ అలాట్ చెప్పండి. అందరికి ప్రైజ్ అలాట్. ప్రైజ్ అలాట్ చెప్పిన కిరణ్ బ్రదర్ మీట్లో పెట్టుకోవాలి. మీట్లో పెట్టుకుని ప్రైజ్ అలాట్ చెప్పాలి, ఎందుకంటే ఎవరు మీట్లో పెట్టుకోలేదు, చెక్ చేయడం కోసం అడిగాను. మీట్లో పెట్టుకుని ప్రైజ్ అలాట్ చెప్పండి. అందరికి ప్రైజ్ అలాట్. థ్యాంక్ యూ. అందరు మీట్లో ఉండండి. మనం ఈ 5వ మాటలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు యోహాను 19:28లో నేను దప్పుకొనుచున్నానెనను. యేసుక్రీస్తు ప్రభు సిలువ శ్రమల గుండా వెళ్తా ఉన్నారు. ఆయన సుమారు 150 కేజీలు బరువు ఉన్న ఆ సిలువ కొయ్యను మోసుకుంటూ వచ్చారు. 39 కొరడా దెబ్బలు ఆయనకు విధించబడ్డాయి. మండు టెండలో ఆయన శ్రమ గుండా వెళ్తున్నప్పుడు దప్పుకొనుచున్నాను అన్న మాట ఆయనకి దాహం వేసి, ఆయన అలసిపోయి నేను దప్పుకొనుచున్నాను అన్నాడు అని తీసుకుందామంటే, గ్రంథకర్త దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఫిజికల్ థర్స్ట్, భౌతికమైన దాహం ఆయనకుంది అని చెప్పడానికి మనం అర్థం చేసుకోవడానికి వీలు లేకున్నట్లుగా, ఈ మాటకు ముందు ఆయన ఒక మాట తగిలించాడు. ఆయన ఎందుకు దప్పుకున్నాడంటే, ఆయన బ్రతకల నాశ కలుగో లేకపోతే శరీరంలో డీహైడ్రేషన్ స్టార్ట్ అవడం వల్ల ఆయన దప్పుకొనలేదు, కానీ లేఖనం నెరవేరినట్లు అన్నాడు. లేఖనం నెరవేరినట్లు నేను దప్పుకొనిచున్నానని ప్రభు పలికినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి లేఖనాలు నెరవేర్పు కోసం 69వ కీర్తనలో చేదును నాకు నాకు దాహమిచ్చిరి అన్న ప్రవచనం నెరవేర్పు కొరకే ఆయన తప్పుకుంటున్నాడు. కాబట్టి నేను తప్పుకొనిచున్నాను అన్న మాటను ఆయన అలిసిపోయి దాహం ఇమ్మన్నాడు అని అర్థం చేసుకోవడానికి బదులు ఆయన దాహం ఎలాగుంది, ఆయన దప్పిక ఎలాగుంది, యేసుక్రీస్తు ప్రభు దప్పిక దేని గురించి అని లేఖనాల నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మూడు విషయాలు మనకు అర్థమవుతాయి. ఆ మూడు విషయాలను లేఖనాల నుంచి అర్థం చేసుకొని మనం ఈరోజు ప్రార్థనలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా నేను దప్పికొనిచున్నాను అన్న మాట ఏ దప్పికను సూచిస్తుంది అన్నది మనం అర్థం చేసుకుంటే ఈ ఐదో మాటకి ముందు నాలుగో మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 27:46 27:46 ఆయన ఇలా అన్నాడు. మత్తయి సువార్తలో, నా దేవా నా దేవా ఏల నా చేయి విడిచిదివి, ఏలీ ఏలీ లామ సబ్కాని అన్న మాట మనం చూస్తున్నాం. ఆ మాట ఎంత ఎంత వేదంతో కూడుకుందంటే నా దేవా నా దేవా ఏల నా చేయి విడిచిదివి అని. ఆయనకి ఆది నుంచి దేవునితో విడదీయలేని బంధం. ఆ రోజు దేవుడు ఆయన విడిచిపెట్టాడు కాబట్టి ఆ ఫెలోషిప్, దేవుడి నుంచి ఆయనకున్న సహవాసంలో ఎడబాటును ఆయన తట్టుకోలేక విలవిల్లాడుతూ ఆయన వేసిన కేక, దేవుడి నుంచి సహవాసాన్ని ఆయన కోల్పోయాడు. దేవుడు ఆయన చేయిను విడిచిపెట్టాడు, తండ్రి ఆయన చేయిని విడిచిపెట్టాడు, తండ్రి ఆయనకు ముఖమును మరుగు చేసుకున్నాడు, ముఖాన్ని తిప్పాడు. దాన్ని ఆయన తట్టుకోలేక నా దేవా నా దేవా ఏల నా చేయి విడిచిదివి, నన్ను ఎందుకు చేయి విడిచిదివి అని ఆయన ఎంతో విలవిల్లాడుతూ ఆయన ఆర్తనాదం పెడుతున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి నాలుగవ మాట ఆధారం చేసుకొని ఐదవ మాట దేనికోసం పలికాడు అంటే ఆయన తెగిపోయిన బంధం తిరిగి పెనవేసుకోవాలని, విడిచిపెట్టిన దేవుని చెయ్యిని మరలా ఆయన పట్టుకోవాలని, మరుగైపోయిన తండ్రి ముఖాన్ని మరలా ఆయన చూడాలని, దేవుని సహవాసం కొరకు ఆయనకి ఎంతో తీవ్రమైన దప్పుకుందని లేఖనాల నుంచి మనకు అర్థమవుతుంది. ఎలాగా ఆయన దేవుని కోసమే దప్పుకున్నాడా, తండ్రితో సహవాసం కోసమే ఆయన దప్పుకుంటున్నాడా అన్నది మనం అర్థం చేసుకోవడానికి కొన్ని వాక్యాలు చూడడానికి మనం ముందుకెళ్దాం. మనం యోహాను సువార్త 19:28 ఐదవ మాట చూస్తున్నాం. ఈ 19 ముందు 17 మొదటి మాట 4-5 మాటలు మనం చూడాలి. యోహాను సువార్త 17:1 యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడి వచ్చి ఉన్నది. ఆయన తన సమయం సమీపమైనప్పుడు ఆయన తండ్రికే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే 4-5 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని, తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. దేనికోసం నేను ప్రార్థన చేస్తున్నాడంటే తండ్రి నేను నీ వద్దకు వచ్చేస్తాను, తండ్రి నేను నీ వద్దకు వచ్చేస్తాను, ఇదిగో నాయనా నాయనా నా గడి వచ్చింది, 33.5 సంవత్సరాల పాటు నీకు దూరంగా ఉండి ఉన్నాను, ఇదిగో నా గడి సమీపించింది, నేను మరలా నీ వద్దకు వచ్చేస్తాను, నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉండేదో ఆ మహిమలో నన్ను తీసుకొని చెప్పి ఆయన సహవాసం కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగానే ఆయన సిలువ మరణానికి ముందు ప్రార్థనలో చూస్తున్నాం. ఆయన సిలువ మరణం తర్వాత, ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన దేనికోసం ఆశపడుతున్నాడో 20 చూడాలి. యోహాను సువార్త 20:17 యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనిను. ఆయన సిలువ మరణానికి ముందు ఆయన ప్రార్థనలో తండ్రిని చేరుకోవాలన్న దత్తి కనబడుతుంది. ఆయన సిలువ మరణం తర్వాత, పునరుద్ధానం తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు, ఆయన వద్దకు నేను ఎక్కిపోతున్నాను, ఆయన వద్దకు నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా నా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, ఆయన వద్దకు నేను ఎక్కిపోతున్నానని తండ్రిని చేరుకోవడానికి ఆయనకున్న తృష్ణ మనకి ఈ వాక్యాల్లో మనం చూస్తా ఉన్నాం. ప్రిలరా మరలా చెప్తున్నాను, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఏకాంత ప్రాంతాలకు వెళ్ళేవాడు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు రాత్రులు ఒలీవల కొండ మీద సమయాన్ని గడిపేవాడు, ఎందుకంటే ఆయనకి శరీరాన్ని ధరించుకొని భూలోకంలోకి రావటం వల్ల తండ్రితో ఫెలోషిప్ దూరం అయింది. అయితే ఆత్మీయంగా తండ్రితో కలిసే ఉన్నప్పటికీ ఆయన ఈ ఎడబాటును, పరలోకమందున్న దేవుడు, భూమి మీదకి వచ్చిన దేవుడు, వారిద్దరూ అన్యోన్యత విషయమై దూరంగా ఉండడానికి ఆయనకి ఇష్టం లేక తిరిగి తండ్రితో మాట్లాడాలి, తండ్రితో గడపాలి, తండ్రితో ఉండాలన్న ఆశ తృష్ణ ఆయన కనబడుతుంది. అందుకే ఆ రాత్రులు ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. తెల్లవారుజామునే, పెందల కడనే, ఇంకా చీకటిగా ఉండగానే ఆయన వెళ్ళి ప్రార్థనలో గడుపుతున్నాడు. ప్రార్థన మనకైతే ప్రేయింగ్ లిస్ట్ లా ఉంటది, ఏదో ఒక అంశం కోసం ప్రార్థన చేయడం, కానీ యేసుక్రీస్తు ప్రభువుకైతే ప్రార్థన తండ్రితో గడిపే ప్రశస్తమైన సమయం. కాబట్టి ప్రారంభం నుంచి తండ్రి మీదే ఎంతో ఆశ కలిగిన వాడుగా ప్రభు మనకు కనబడుతున్నాడు. ఆయన ఆశ ఎంత ఎక్కువగా ఉందంటే, ఇదే యోహాను సువార్త 2:49 12వ ఏట ప్రభు యెరూషలేము మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన్ని ఆదమర్చి ఆయన తల్లి అయిన మరియా యోసేపుడు రిటర్న్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఆ మరలా వారి మధ్యలో చూసుకున్నారు. ఒక దిన ప్రయాణం అయిపోయిన తర్వాత మరలా వెతుక్కుంటూ యెరూషలేము దాకా వెళ్ళారు. వెళ్ళే సమయానికి ప్రభు 12 సంవత్సరాల వయసులో అక్కడున్న శాస్త్రులను, పరిశైలను, జ్ఞానులను ప్రశ్నిస్తూ వారి ప్రశ్నలకు ప్రత్యుత్తరమిస్తూ కనబడుతున్నప్పుడు ఆయన తల్లి దుఃఖంతో ఆయన అడుగుతుంది, కుమారా మమ్మల్ని ఎందుకు ఇలా చేసావు, కుమారా మమ్మల్ని ఎందుకు ఇలా చేసావు అన్నప్పుడు ఆయన అంటాడు, మీరేలా నన్ను వెతుకుచున్నారు, నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరెరుగురా అన్నాడు. 12వ ఏట ఆయన నోట వస్తున్న మాట తండ్రి. అందుకే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తలో బోధన తీసుకుంటే ఆయన ప్రతి మాటలోనూ తండ్రి గురించిన పరితాపం కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు మాదిరి చూపించడానికి భూలోకానికి వచ్చినప్పుడు ప్రతి విశ్వాసి తండ్రి పట్ల ఎట్లాంటి, దేవుని పట్ల ఎలాంటి తృష్ణ కలిగి ఉండాలంటే ఆశ ఎప్పుడు దేవుని సన్నిధి కొరకైన ఆశతో మన నిండిన వారిగా ఉండాలి. ఎవరో ఒకరు చెప్తే వెళ్ళటం కాదు, ఎవరో ఒకరు చెప్తే మనం ఏదో గడపడం కాదు. ఒకరు చెప్పాలా నీకు బైబిల్ చదవమని, ఒకరు చెప్పాలా నీకు ప్రార్థన చేయమని, ఒకరు చెప్పాలా దేవుని సన్నిధిని వెతకమని, అది రక్షించబడ్డ ప్రతి విశ్వాసి యొక్క హృదయ వైఖరిగా ఉండాలి. దేవుడైతే దినమల్లా చేతులు చాచి మన వైపు చూస్తూ ఉన్నాడు, మనం దినమల్లా దేవుని వైపు చూసేవారుగా ఉండాలన్నది ఆయన ఆశ. అందుకే దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటే, నువ్వు దేవుని సంబంధివైతే నువ్వు దేవుణ్ణే వెతుకుతా ఉంటావు, నువ్వు లోక సంబంధివైతే దేవునికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు. ఆయన అంటాడు, ఇదిగో ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటానన్నాడు, తల వెంట్రుకలు నెరయ వరకు ఎత్తుకుంటానన్నాడు. అది మనకు ఎలా ఉంటుందంటే, అప్పుడు దాకా మనకి అటాచ్మెంట్ ఇష్టపడం, 20 సంవత్సరాల వయసు రాగానే అమ్మా నాన్న పెత్తనం మన మీద ఉండడానికి వీల్లేదు, వాళ్ళని మనం ఏం వేసుకోవాలి, ఏం తినాలి, ఎక్కడ కూర్చోవాలి వాళ్ళు చెప్పడం మనకు అస్సలు నచ్చదు. వి వాంట్ ఫ్రీడమ్, మనంతటి మనం స్వేచ్ఛగా ఇష్టపూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడైతే మాత్రం, నేను గర్భంలో ఉండగానే నా కన్నులు చూసే అంటాడు, అప్పటి నుంచి నీ మీద అటాచ్మెంట్ ఆయనకు ఉంది, అప్పటి నుంచి నీ మీద ఎఫెక్షన్ ఆయనకు ఉంది, అప్పటి నుంచి ఆయన నీ మీద అపారమైన ప్రేమతో ఉన్నాడు, ఎప్పటిదాకా నిన్ను అలా ప్రేమిస్తాడంటే, ఆయన అంటాడు, చూడుము నా అరచేతుల మీద నేను చిక్కుకొని ఉన్నాను అన్నాడు. అరచేతుల్లో చెక్కేసుకున్నాడంట. ఎప్పటిదాకా నువ్వు నన్ను ప్రేమిస్తావంటే ఆయన అంటాడు, తల్లైన మరుచును గాని నేను నిన్ను మరవను అంటాడు. ఇంకా చెప్పు ప్రభు అంటే అంటాడు, ముదిమి వచ్చే వరకు తల వెంట్రుకలు నెరయ్యే వరకు నేను ఎత్తుకునేవాడును నేనే అంటాడు. దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని అపారమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రతి దినము మనల్ని ప్రేమిస్తున్నాడు. మన నుంచి ఆయన ఎడబాటు కోరుకోవట్లేదు, ఆయన నుంచి మనం కూడా ఎడబాటు కోరుకోకూడదు. అయితే యేసుక్రీస్తు ప్రభు విషయానికి వచ్చేసరికి ఆయన ప్రారంభం నుంచి తండ్రితో అన్యోన్య సంబంధాన్ని కలిగి ఉన్నాడు. భూమి మీదకి వచ్చిన 33 సంవత్సరాలు కూడా తండ్రితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేశాడు. కానీ లోక పాపాలు ఆయన మీద మోపడం వల్ల తండ్రి ఆ సిలువ మీద 3 గంటలు ఆయన వదిలేశాడు. ఆయన వైపు చూస్తాలా, ఆయనతో మాట్లాడడం లేదు, ఆయనకి తన ముఖాన్ని చూపించకపోయేసరికి విలవిల్లాడిపోతున్నాడు. ఆ 3 గంటలు తట్టుకోలేకపోతున్నాడు ఆయన. అందుకే విలాప వాక్యాల గ్రంథము 12:13 మనం చూడాలి. విలాప వాక్యాలు 12:13 ఇలా రాయబడింది. 12:13 చదువుతా ఉన్నాను. త్రోవ నడుచు వారులారా, ఇలాగ జరుగుట చూడగా మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవనికైనా కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. పరమ నుండి ఆయన నా ఎముకల మీద అగ్ని ప్రయోగించున్నాడు, అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. అబ్బా, ఆ మాట ఎలా ఉంది చూడండి. నా పాదములు చిక్కుపరచుటకే వలనొక్కి ఉన్నాడు, నన్ను వెనకకు తిప్పి ఉన్నాడు. ఆయన నన్ను పాడు చేసి దినమెల్లా నన్ను సొమ్మజల్ల చేసి ఉన్నాడు. 12:13 ఎలాంటి మాట మనం చూస్తున్నామంటే, దేవుడు తన ప్రచండ కోపాన్ని ఆయన మీద కుమ్మరిస్తున్నాడట. దేవుడు ఆయన్ని పాడు చేస్తున్నాడు, సొమ్మజల్ల చేస్తున్నాడు, వదిలేశాడు, ముత్తేశాడు, నలగొట్టాడు అని రాయబడింది. యెషయా 53 అయితే ఆయన నలగొట్టడం యెహోవాకు ఇష్టమయ్యను. అంతగా ప్రేమించే తండ్రి ఆ సిలువ దగ్గర యేసుక్రీస్తు ప్రభుని ట్రీట్ చేస్తున్న విధానం ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకు అలా ట్రీట్ చేస్తున్నాడంటే, మన నిమిత్తం ఆయన పాపంగా చేయబడ్డాడు. అందుకే యెషయా 53 అంత ప్రేమించే తండ్రి ఆ ఘడియల్లో యేసుక్రీస్తు ప్రభుని ఎలా చూస్తున్నాడు, ఎలా ఉన్నాడు ఆయనతో అంటే, అది మనకి అర్థం కాని భాష. మనమే ఆ మాటలు జీర్ణించుకోలేము. యేసుక్రీస్తు ప్రభు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే ఇలా రాయబడుతున్నాయి. 10 అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అని రాయబడింది. కిందకు వచ్చేసరికి ముందు మాటల్లో కూడా ఇలా రాయబడుతుంది. 5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతని పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. దేవుని ప్రచండ కోపము ఆయన మీద కుమ్మరిస్తున్నాడు. మనకు కనబడుతుంది రోమా సైనికులు హింసిస్తున్నారా అన్నట్టు కనబడుతుంది. కానీ పాపాన్ని బట్టి ఆయనే తన ఉగ్రతను కుమ్మరిస్తా ఉన్నాడు ఆయన మీద. ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ప్రేమించే తండ్రి కోపగించుకోవడని ఆయన తట్టుకోలేక ఆ తండ్రి తిరిగి ఆయన హక్కును చేర్చుకోవాలని ఆయన అంటున్న మాట, నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. ఒక మాట ఇంకా క్లారిటీగా మనకు అర్థం కావడం కోసం 40:42:1-3 మనం చూడాలి. 42:1-3 42:1-3 చదువుతున్నాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదును, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. 1:2 ఆయన అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశగొనుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. సులువు మీద యేసుక్రీస్తు ప్రభువుకున్న దప్పిక దేనికోసం? దేవుని కొరకు. దేనికోసం ఆయనకు దప్పిక అంటే? దేవుని కోసం, దేవుని సన్నిధి కొరకు. కాబట్టి ముందు మాట ఆయన అన్నట్లుగానే, నా దేవా ఏళ నా చేయి విడిచితివి అన్నాడు. తర్వాత అంటున్నాడు, ఇదిగో నా దేవుని సన్నిధి కొరకు, నా దేవుని సహవాసం కొరకు నేను దప్పుకొనుచున్నాను, నేను దప్పుకొనుచున్నాను. ఉదయకాల సమయంలో ప్రభు ఆ శిలువ మీద పలికిన 5వ మాట నిన్ను నన్ను ఏమని ప్రశ్నిస్తుందంటే, నీకు దేవుని సన్నిధి కొరకు దప్పుకుందా? కీర్తనకారుడు మాట్లాడుతున్న 42వ కీర్తనలో మాట్లాడుతున్న మాట ప్రకారంగానే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా నీ ప్రాణము దేవుని కొరకు ఆశపడుతుందా? నీ ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నదా? మరలా చెప్పడానికి, ఒక మాట చెప్పడానికి ఆశపడుతున్నాను. దేవుడు కొందరిని హెచ్చిస్తాడు, దేవుడు కొందరిని వాడుకుంటాడు, దేవుడు కొందరి ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు, దేవుడు కొందరిని వెన్నంటి నడిపిస్తూ ఉంటాడు. ఎందుకు ఆయన కొందరితోనే ఉన్నాడు? ఎందుకు ఆయన అందరితో లేడు? ఎందుకు ఆయన ఏషియా కుటుంబంలో నుంచి, సంతానం నుంచి వా అన్నన్న కాదని చెప్పి కడగా ఉన్న దావీదుని ఎంచుకున్నాడు? ఎందుకు 12 మంది సహోదరులుగా ఉన్న యాకోబు సంతతిలో యోసేపుతో ప్రత్యేకంగా ఆయన కనబడుతున్నాడు? యోసేపు మీద ఎందుకు ఆయన పక్షపాతం, దావీదు మీద ఎందుకు ఆయనకు పక్షపాతం అని అంటే, ఆయనకైతే పక్షపాతం లేదు కానీ, ఎవరు ఆయన పట్ల ఆశ కలిగి ఉంటారు, ఎవరు ఆయన పట్ల తృష్టం కలిగి ఉంటారు, ఎవరు ఆయన సన్నిధి కొరకు పరితపిస్తూ ఉంటారో ఆయన వారికి సమీపస్తుడు, ఆయన వారితో ఉండడానికి ఇష్టపడతాడు. కొంతమంది పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, నేను ఉండలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను అంటారు. కానీ నీ ప్రయత్నం ఏమన్నా ఉందా ప్రభువుతో గడపడానికి? మనకు చాలా విషయాల్లో ప్రయారిటీస్ ఉన్నాయి. దేవుని విషయాల్లో నీ ప్రయారిటీ ఎలా ఉంది? దాన్ని బట్టి దేవుడు నీకు దొరుకుతాడు, దాన్ని బట్టి దేవుని సన్నిధిని అనుభవించగలవు. యేసుక్రీస్తు ప్రభు అయితే ఎన్ని పనులు ఉన్నా సరే అన్ని పనులు పక్కన పెట్టుకునేవాడు, శిష్యులందరినీ పంపించేసేవాడు, ఆయన వద్దకు వచ్చిన జన సమూహాన్ని పంపించేసి ఆయన ఏకాంతంగా ఉండేవాడు. ఎందుకోసం? నా దేవుని ఎదుర్కోవాలి, నా దేవునితో నేను గడపాలి, నా దేవుని సన్నిధి నేను అనుభవించాలి. ఆయనకున్న తృష్ణ, ఆయనకున్న దప్పిక, ఆయనకున్న ఆశ దేవుని సన్నిధి కోసం. అలాగే లేఖనాల నుంచి యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్న ఆ దప్పిక ఆకలి మనం చూస్తే, కొంత ఇన్ఫర్మేషన్ ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. 4వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దప్పిక తీర్చమని ఒక స్త్రీని అడుగుతున్నాడు. ఆ స్త్రీ పేరు మనకు తెలుసు, సమరయ స్త్రీ. ఆయన ఏ దప్పిక కలిగి ఉన్నాడు, దేనికోసం వాటర్ అడిగాడు, ఆయన దప్పికి ఏంటని చూస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. రండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలిసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికించుమించు 12 గంటలు అయ్యను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా యేసు, నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగను. శిలువ మీద ఆయన అడుగుతున్నాడు, నేను దప్పుకొనిచున్నానని. సమరయ స్త్రీ దగ్గర ఆయన అడుగుతున్నాడు, నాకు దాహమునకిమ్మని. ఆయన దాహం ఏంటి, దేనికోసం ఆయన దాహం కలిగి ఉన్నాడు ఆయన అడుగుతున్నాడు. 7వ వచనంలో యేసు, నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. మీరు 4వ అధ్యాయం అంతా చదివితే ఆ సమరయ స్త్రీ ఆయనకు వాటర్ ఇవ్వలేదు, ఆయన వాటర్ కూడా తాగల. మరి ఆయన దప్పికి తీరిందంటే తీరిపోయిందంటాడు. మరి వాటర్తో తీరని, నీటితో తీరని దప్పిక, ఏమి దప్పిక ఆయనకుంది అనే వాక్యాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేస్తే, కొంచెం ముందుకెళ్తే 31 నుంచి 34 వచనాల్లో ఆయన దప్పికి తీరిపోయినట్టుగా రాయబడింది. శిష్యులు అప్పుడే భోజనానికి వెళ్ళారు. ఆ సమరయ స్త్రీతో ఆయన మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆ డిస్కషన్ కాస్త ఆ సమరయులు యూదుల దగ్గరికి వెళ్ళింది, అది కాస్త ఆరాధన దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత నిజమైన ఆరాధన ఏంటో ఆయన డిస్కషన్కి వెళ్ళిపోయింది. చివరికి ఆ సమరయ స్త్రీ యొక్క వ్యక్తిగత జీవితం గుర్తు చేసుకుంది. అన్నీ అయిపోయిన తర్వాత ఆమె ఈయన మెస్సీ అని గుర్తిరిగి ఆ గ్రామంలోకి వెళ్ళి ఆయన ప్రచురపరుస్తూ ఉంది. ఈలోగా భోజనానికి తీసుకుని రానికి వెళ్ళే శిష్యులు తిరిగి వచ్చినప్పుడు 31 వచ్చిన నుంచి ఈలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకునేది. అందుకన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, అయ్యా మీరనుకుంటున్న ఆకలిని కాదు నా ఆకలి, మీరనుకుంటున్న దప్పిక కాదు నా దప్పిక, నా ఆకలి తిండి కోసం కాదు నా దప్పిక నీటి కోసం కాదు. వాళ్ళకి అర్థం కలదు ఈ మాట. వాళ్ళు అనుకున్నారు, 33 వచ్చిన శిష్యులు, ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనా తెచ్చినేమో అని ఒకనితోనొకటి చెప్పుకునేరి. 34 వచ్చిన అండర్లైన్ చేసుకోండి, మనకు కావలసిన కీ పాయింట్ ఇదే. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది, నాకు దప్పికై ఉన్నది. ఏంటి ఆయన ఆకలి, దేనికోసం ఆయన ఆకలి అంటే దేవుని పని కోసం. మొదటి మాట మనం చూసాం, దేవుని కొరకు ఆయన తప్పుకున్నాడు. రెండో మాట మనం చూస్తున్నాం, దేవుని పని కొరకు ఆయన తప్పుకొని ఉన్నాడు. ఒకటే మాట ఆయన సువార్తల్లో రిపీట్ అవుతూ ఉంటది, నేను నా చిత్తం నెరవేర్చుకున్నట్టుకు రాలేదు, నన్ను పంపిన వాడి చిత్తం నెరవేర్చటకు వచ్చాను. ఆయన చిత్తం సిద్ధించాలి, ఆయన ఉద్దేశాలు నెరవేరాలి, ఆయన ప్రణాళికలు నెరవేరాలి. నా కోసం ఆయనకి ఏ ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలను నెరవేరాలి అన్నదే యేసుక్రీస్తు యొక్క ఆకాంక్షగా మనం సువార్తల్లో చూస్తాం. ఆయన అంటాడు, మీకు తెలియని ఆహారం నాకుంది, మీకు తెలియని దప్పిక నాకుంది, నా దప్పిక ఆత్మల కొరకైన దప్పిక. ఇదిగో 5 భర్తలతో కాపురం చేస్తూ పాపంలో జీవిస్తూ నరకానికి పాత్రురాలుగా ఉన్న ఈ సమరయ స్త్రీని రక్షించాలి, ఆమె ఆత్మ రక్షణ కొరకైన దప్పిక నా దప్పిక అంటున్నాడు ఆయన. ఆయన దప్పిక ఆత్మల కొరకు, ఆయన దప్పిక దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు, ఆయన దప్పిక దేవుని పనిని తుదముట్టించడమే ఆయన దప్పిక. కాబట్టి ప్రియులారా, మనలో ఎంతమందికి దేవుని పని అంటే ఆశ ఉంది, ఎంతమందికి దేవుని పని అంటే ఆశ ఉంది. మన పనులన్నీ ఏం పెండింగ్ పెట్టుకోం, మన పనులన్నింటిలో మనం చాలా పర్ఫెక్ట్గా ఉంటాం, మన పనుల విషయంలో మనకు చాలా శ్రద్ధ ఉంటుంది. అయితే ఆయన అంటాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నాడు. యేసుక్రీస్తుకైతే ఆయనకున్న అత్యాసక్తి దేనికోసం అంటే దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి, దేవుని మందిరమును గూర్చిన ఆసక్తి, దేవుని సంఘమును గూర్చిన ఆసక్తి, దేవుని పనులు గూర్చిన ఆసక్తి. ఎవరైతే దేవుని కొరకు ఇలాంటి ఆసక్తి కలిగి ఉంటారో అలాంటి వారికి దేవుడు జనాంగాలనిస్తాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు యొక్క ఆ దప్పిక దేని కొరకు? ఆత్మల కొరకు. ప్రభు యొక్క దప్పిక దేని కొరకు? దేవుని పని తుదముట్టించడమే ఆయనకు ఆకలిగాను ఆయన దప్పికగాను కనబడుతున్నాడు. మూడవ సందర్భాన్ని మనం చూస్తే ఆయన ఎందుకోసం దప్పికొన్నాడు అన్న మాట మనం చూస్తే లూకాసువార్త 16:24 వచ్చిన దానికి వెళ్దాం. లూకాసువార్త 16:24 వచ్చిన, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలు క్రొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజను పంపుము, నేను అగ్ని జ్వాలలలో ఏతను పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అనరకంలో ధనవంతుడు తీవ్రమైన దప్పికతో ఉన్నాడు. ఎంత తీవ్రమైన దప్పికతో ఉన్నాడంటే, ఒక వేలును నీళ్ళలో ముంచి ఆ నీటి బొట్టు తీసుకొచ్చి నా నాలుక మీద పెడితే చాలు, ఒక్క నీటి బొట్టు కూడా దొరక్క అగ్ని జ్వాలల్లో యాతన పడుతూ కేకలు వేస్తూ దప్పికతో అంటున్నాడు, నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపు, నన్ను ఆలుకుని చల్లార్చుటకు లాజర్ను పంపు. సిలువ మీద యేసుక్రీస్తు ప్రభు ఆ దప్పిక ఎందుకు కొన్నాడంటే, నరకంలో నువ్వు నేను ధనవంతుల్లాగా దప్పిక నుంచి తప్పించబడాలని. మళ్ళా చెప్తున్నాను, సిలువలో యేసుక్రీస్తు ప్రభు ఎందుకు దప్పిక కొన్నానని కేక వేస్తున్నాడంటే, ఆయన సిలువలో దప్పికొనకపోతే నువ్వు నేను నరకంలో ధనవంతుల్లాగా దప్పికొనాలి. అమ్మో, ఆ వేదన ఎంత భయంకరంగా ఉంది చూడండి, ఎంత భయంకరంగా ఉందో. ఒక్క నీటి చుక్క ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాను. అందుకే యెషయా గ్రంథం 53:4-5 వచనాల్లో మన కోసం ఆయన శిక్షించబడ్డాడు, మన కోసం ఆయన శ్రమ పడ్డాడు, మన కోసం ఆయన దప్పికొన్నాడు, మన కోసం ఆయన తృష్టికొంటున్నాడు. ఒకవేళ ఆయన వద్దు, ఆయన కాదు, నాకు అవసరం లేదు అనుకుంటే మాత్రం నీకు నాకు తప్పుదా దప్పిక. అందుకే 4-5 వచనాల్లో నిశ్చయముగా అతడు మన రోగాలను భరించను, మన వ్యసనములను వహించను, 5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు ఎందుకు నలగొట్టుబడ్డాడు, అతడు ఎందుకు దప్పికొంటున్నాడు, అతను ఎందుకు వేదన పొందుతున్నాడు అంటే, నీ వేదన తప్పించడానికి, నీ శిక్ష తప్పించడానికి, నేను నరకం నుంచి తప్పించడానికి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఆ దప్పిక సిలువలో పడకపోతే నీకు నాకు తప్పదు నరకంలో దప్పిక. కాబట్టి నిన్ను నన్ను తప్పించడం కొరకు మనపక్షంగా ఆయన దప్పికొన్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు బాగా అలిసిపోయి డిహైడ్రేట్ అయిపోయి ఒకవేళ నీటి కోసం ఆయన దప్పికొన్నాడు అనుకుంటే, అది నీ స్థితి, నా స్థితి. నిన్ను నన్ను ఆ శ్రమ నుంచి తప్పించడం కోసం ఆయన శ్రమ పడుతున్నాడు అన్న విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. రోమపత్రిక 5:9 ఒక మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుదురు. ఆయన ద్వారా మనకు రక్షణ, ఆయన ద్వారా విడుదల, ఆయన ద్వారా క్షమాపణ. కాబట్టి 3 మాటలు మనం చూస్తున్నాం. మొదటి మాట, దేవుని కొరకు దప్పిక, నా ప్రాణము నీ కొరకు ఆశకుని ఉన్నది అన్న మాట మనం చూసాం. రెండవ మాట ఆత్మల కొరకు దప్పిక, దేవుని పని కొరకు దప్పిక. 3వదిగా మనం చూస్తున్నాం, నిన్ను నన్ను శ్రమ నుంచి తప్పించడానికి ఆయన శ్రమ పడుతూ శ్రమలో దప్పుకుంటున్నాడు. నిన్ను నన్ను నరకం నుంచి తప్పించడానికి ఆయన శ్రమ పడుతున్నాడు, ఆయన దప్పుకొని ఉన్నాడు. 1 పేతురు 19:19 ఇలా రాయబడింది, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు. కాబట్టి ఆయన రక్తము వలన మనకు విమోచన విడుదల దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆయన దప్పికు చూసాము, కానీ దేవుడు డైరెక్ట్గా నీకు నాకు ఒక దప్పికి ఉండాలని చెప్పేసి ఆయన ఆశపడతా ఉన్నాడు, ఆ మాట చెప్తున్నాడు. Matthew 5:6 నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు, వారు తృప్తి పరచబడతారు అన్నాడు. ఆ కొండ మీద ప్రసంగంలో ప్రభు మాట్లాడుతూ మనందరిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎవరైతే దప్పిగొని ఉంటారో వారు తృప్తి పరచబడతారు అంటున్నాడు. ఎవరైతే ఆకలిగొని ఉంటారో వారు తృప్తి పరచబడతారు అన్నాడు. ఆయన ఎలాగైతే దేవుని పని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాడో, అలాగే ఎలాగైతే తండ్రి కోసం ఆయన దప్పుకొని ఉన్నాడో, అలాగే మనను ఉద్దేశించి మాట్లాడుతున్న నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. కొంతమంది భక్తి జీవితం ఎలా ఉంటుంది అంటే, ఎంత చేసినా సాటిస్ఫై అవరు, ఇంకా కావాలి. ఆ వాక్యం వినటంలోనూ అలాగే ఉంటారు, ప్రార్థనలోనూ అలాగే ఉంటారు, పరిచయలోనూ అలాగే ఉంటారు, అలిసిపోరు, పరిగెడతా ఉంటారు. ఎందుకు ఆయన ఎలా పరిగెడుతున్నాడు, ఎందుకు ఇంతగా పరిగెడుతున్నాడు, మాట్లాడితే బైబిల్ పట్టుకుంటాడు, సంఘానికి వెళ్ళిపోతాడు, ప్రార్థనలో గడుపుతాడు, దేవుని పనుల్లో పరిగెడుతున్నాడంటే దేవుని కొరకు అతనుకున్న తప్పిక, దేవుని కొరకు అతనుకున్న తప్పిక, దేవుని సన్నిధి కొరకు అతనుకున్న తప్పిక. అలాంటి వాళ్ళు అంటున్నాడు నీతి నిమిత్తము. నీతి అంటే దేవుడు, నీతి స్వరూపైన తండ్రి అంటాడు. నీతి అంటే దేవుడు. దేవుని కొరకు ఆకలి దప్పులు గల వారికి దేవుడు తృప్తి పరుస్తారట, వారి ఆకలిని తీరుస్తారట. ప్రభు మాట్లాడుతున్న మాట, ప్రభు మాట్లాడుతున్న మాట. అందుకే అంటాడు యోహాను సువార్త 7:39-39 వచనాలు చూడాలి. యోహాను సువార్త 7:37-39 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పుకుని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను. ఎవరైనా దప్పుకుని ఎడల నా వద్దకు రండి అంటున్నాడు. ఏమిది, నా యందు విశ్వాసం ఉంచువాడెవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు వారిని బిగ్గరగా చెప్పను. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పను. ఆయన ఈ మాట చెప్పును, ఎవరైతే దప్పుకుని ఉంటారో నా వద్దకు రండి అన్నాడు, నా వద్దకు రండి అన్నారు. అందుకే ఆయన అంటాడు కలిగిన వానికి ఇవ్వబడుతుంది, వానికి సమృద్ధిగా ఉంటుంది. కలిగిన వానికి ఇవ్వబడుతుంది, వానికి సమృద్ధిగా ఉంటుంది, లేని వానికి వానికి కలిగింది కూడా తీసేస్తానన్నాడు. లేని వానికి వానికి కలిగింది కూడా తీసేస్తానని మత్తయి సువార్తలో ఆ మాట మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 25:29 కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును అతనికి సమృద్ధి కలుగును, లేని వాణి యొద్ద వానికి కలిగినది తీసివేయబడును. ఆల్రెడీ 10 ఉన్నాయి, 10 ఉన్న వాడికి 11 ఇస్తానంటున్నాడు. ఉన్నది ఒకటే ఒకటే, ఆ ఒక్క తలంతుని తీసేస్తానంటున్నాడు. 10 ఉన్న వాడికి 11 ఎందుకు ఇస్తానన్నాడు? ఒకటి ఉన్నవాడి దగ్గర నుంచి ఆ ఒకటి ఎందుకు తీసేస్తానంటే ఒకటికైతే ఆశ ఉంది, దప్పుకుంది. 5 ఇచ్చాను, 5 సంపాదించాడు, ఇంకా ఎంత ఇచ్చినా ఇంకా సంపాదిస్తారు కానీ వానికే ఇస్తానంటున్నాడు. ఒకటి ఇచ్చాను, ఆ ఒక్కదాన్ని భూములకు కప్పెట్టేసి సాకులు చెప్తున్నాడు, ఆ ఒక్కటి కూడా లాగేసుకుంటాను అంటున్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని కొరకు దప్పుకుని ఉంటారో వారు తృప్తి పరచబడతారు. ఎవరైతే నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారు తృప్తి పరచబడతారు. ఎవరికైతే గంపెడు ఆశ ఉంటుందో ఆ గంప నిండా దేవుడు ఫలాలతో నింపుతాడు. ఎవరైతే రెండు చేతులు దూరంగా చాచి ప్రభువా నాకెంత కావాలని అడుగుతారో అంతిస్తాడు దేవుడు, అంతిస్తాడు దేవుడు. నేను అంటాను లక్షిస్తే సరిపోద్దా? చాలదు. 1 కోటి రూపాయలు ఉంటే సరిపోద్దా? చాలదు. 10 కోట్లు ఉంటే సరిపోద్దా? చాలదు. ఆశ అంటారు, ఆశ ఎలాంటిదంటే ధనం ఎలాంటిదంటే సముద్రపు నీటి లాంటిది, ఎంత తాగినా దప్పికి తీరదట. అది లోక సామెత కానీ ఎవరైతే దేవుళ్ళు అలాంటి ఆశ కలిగి ఉంటారు, ఎంత చేసినా నేను చేసింది తక్కువే, ఎంత సమయం దేవునితో గడుపుతున్నా నేను గడుపుతుంది తక్కువే, ఎంత బైబుల్ చదువుతున్నా నాకు అర్థమైంది తక్కువే అన్న ఆకలితోనూ దప్పికతో ఉంటారు, వారిని దేవుడు తృప్తిపరుస్తాడు. ఎవరైతే ఏమి చేయకపోయినా ఎక్కువ భక్తి చేస్తున్నానని చెప్పి భ్రమలో ఉంటారో, మనం చేసేది తక్కువ ఫీల్ అయ్యేది ఎక్కువ, ఒక్క వాక్యం చదివితే చాలు ఆ రోజు బైబిల్ అంతా చదివినంత ఫీలింగ్ మనకి, ఒక్క వాక్యం క్యాలెండర్లో ఒక మాట చదివితే చాలు బైబిల్ అంతా వచ్చేసినట్టే చదివేసినట్టే. మన ప్రార్థన ఒక్క నిమిషం మోకాళ్ళు వేస్తాము, ఆమెను అంటాము, ఈరోజు ప్రార్థన అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. నీది లోతైన ఆశ, పైపోయిన ఆశ. నీ భక్తిలో లోతుందా? నీ భక్తిలో తప్పుకుందా? నీ భక్తిలో తీవ్రమైన ఆశ ఉందా అని ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి నేను తప్పుకొనిచున్నాను అన్నప్పుడు 3 మాటలు ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని సహవాసం కొరకు మనం తప్పుకొని ఉండాలి, ఆత్మల రక్షణ కొరకు తప్పుకొని ఉండాలి. అలాంటి ఆశ మనకుంటే తప్పకుండా దేవుడు మన దప్పికను తీరుస్తాడు. ప్రభు ఈ మనం వినికిలే వాక్యాన్ని దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం.